పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనాలు చదువుకుందాం. తుదకు సహోదరులరా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురని ప్రభు నందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయాలను ప్రేరేపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాంశాల్లో ఈ వారం మేము ఆల్రెడీ విశాఖపట్నం జర్నీలో ఉన్నాం. సహోదరుడు అలెక్స్ ఆయన నిద్రించాడు. ఈరోజు ఆదరణ కొడుకులో పాల్గొని కుటుంబం కొరకు ప్రార్థించాలని రాత్రి ప్రయాణంలో ఉన్నాం. ఇంకో గంటలో చేరుకుంటాం. నిజంగా చిన్నపిల్లలు సోదరిని ప్రభు ఆదరించాలి. రెండవది, ఆయన గురించిన మంచి సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం ద్వారా కూడా చాలా మంది బలపడాలని ప్రార్థించండి. తర్వాత సత్యసాయి జిల్లా కోఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఆయన భార్య లూర్దు మేరీ నిన్న ట్రీట్మెంట్లో ఉండి నిద్రించారు. ఆయన కూడా ముగ్గురు ఆడపిల్లలు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ట్రీట్మెంట్లో ఉన్నారు. అదొకటి ఆయన కొరకు ఈరోజు భూస్థాపన కార్యక్రమం. తను ఎంతో తన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, ఎంతో ఖర్చు ఉన్నప్పుడు కూడా పరిచయకి ఇచ్చే విషయాల్లో అట్లాగే నమ్మకంగా ఆయన ఇస్తా వచ్చాడు. రెండవది, భార్య అలా ఉన్న పరిస్థితుల్లో కూడా సత్యసాయి జిల్లా వార్షిక కోసం కొరకు డేట్లు అడగడానికి ఫోన్ చేశాడు. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు వద్దునే కొంచెం సెట్ అయిన తర్వాత చేద్దాం అని చెప్పి నేను ఆపేశాను. మిగతా పరిచయలో ఆసక్తి కలిగిన సోదరుడు ఆయన కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుభ్రమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన దివ్యమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది ప్రభు, మీకు వందనాలు. మరొకసారి మీ దాసుడు అలెక్స్ కొరకు, కుటుంబం కొరకు మీ పాదాలు తీసుకొచ్చాం. దేవ, ఐదని ముందు ఆదరణ కొడుక, నిజంగా మేము ఆదరణ పొందినట్లుగా, ఆ కుటుంబాన్ని ఆదరించగలిగినట్లుగా, హెచ్చరిక పొందినట్లుగా, అతిథిపాటు సిద్ధపాటు పొందినట్లుగా మీరు జరిగించాం. ప్రభు, మీ పొందిన ప్రయాణంలో ఇప్పటి వరకు సహాయం చేశారు. ముందున్న ప్రయాణాన్ని మీ కృపాహస్తాలు కప్పకొచ్చుకుంటూ, మా సహోదరుడు వెంకటేశ్వర్ మీరు ఎదిగి ఉన్నారు. విధముగా ప్రభు, నేను దాచుకొచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి, భారాన్ని బట్టి మీకు అందిన తనతో దుఃఖంలో ఉన్న మీరు ఆదరించండి. భూస్థాపన కార్యక్రమంలో మీరు సహాయం చేయండి. మీకు అందిన నేను ఆసక్తి సహవాసాన్ని, అనంతపుర సహవాసాన్ని మీరు నాయకులను మీరు వాడుకోండి. ప్రభువు, మీకు అందన్నారు. మీరు మా అందరితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నారు. మేము మెలకు కలిగిన వారిగా, దాన్ని అర్థం చేసుకొని సిద్ధపడేవారుగా మా అందరి మీద చాలా మీకు చూపించాం. మార్గ మధ్యలో ఉన్న సిగ్నల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఆటంకాలు కలగకుండా మీరు సహాయం చేయం. మీకు నామానికి స్థుతులు చెల్లిస్తూ, మీకు చదివిన వాక్యం అర్థమైనట్లుగా మాకు బోధించమని మంచి బోధకుడు అని మా హృదయాలు తెరిచి దేవా, మా హృదయాలతో మీరు మాట్లాడమని వెనకరిపడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదివిన వాక్య భాగంలో పౌలు భక్తుడు సంఘం నుంచి ప్రార్థనా సహాయం కోరటం, అలాగే సంఘం కొరకు ఆయన ప్రార్థన చేయటం వాక్య భాగంలో చూడగలుగుతా ఉన్నాను. దశలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్న మాటలు 3వ అధ్యాయము ఆయన ప్రార్థన సంఘం కొరకు ఆయన చేస్తున్న ప్రార్థనగా 5 వచనాలు ప్రార్థనగా మనం చూస్తున్నాం. అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, పౌలు ఈ 2 పత్రికల్లో చాలా సందర్భాల్లో పౌలు ప్రార్థనా సహాయం కోరడాన్ని మనం చూడగలం. మొదటి పత్రిక దశలోనిక 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని మనం చూడాలి. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయను గాక. పౌలు చాలా గొప్ప పరిచర్య చేసిన అపోస్తలుడిగా మనం చూస్తా ఉన్నాం. అంత పరిచర్లో మనం ఆయన ఎట్లా చేయగలిగాడంటే తన జ్ఞానాన్ని బట్టు, తన అనుభవాన్ని బట్టు, తనకున్న ప్రణాళికను బట్టు కాదు కానీ, అవి మాత్రమే కాదు కానీ ఆయన ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆయన సంఘం వద్దకు వెళ్ళాలి. దశలోనిక సంఘం పౌలు పరిచర్య మనకు తెలుసు. ఆయన ఒకచోట ఉండి జీవితకాలం అంతా పరిచర్య చేస్తుంటే ఇంత పరిచర్య మనం చూసేవాళ్ళం కాదు. ఆయన దశలోనిక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ బోధించాడు, అక్కడ సంఘం కట్టుబడింది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ముందుకెళ్ళిపోయి వేరే చోటది పరిచర్ చేస్తూ ఉన్నాడు. ముందుకెళ్ళిపోయి పరిచర్ చేస్తూ కట్టబడ్డ సంఘాన్ని నడుస్తుందిలే అని వదిలేదు. మొదటి పత్రిక రాశాడు సంఘానికి అవసరమని, 2వసారి పత్రిక రాశాడు. ఆయన తన టీంలో ఉన్న వారిని బలపరచడానికి పంపించడం మనం చూస్తాం. అట్లాగే లేకపోతే తానే వెళ్ళడానికి ట్రై చేయడం మనం చూస్తాం. దీన్ని ఫాల్ అండ్ సైకిల్ అంటారు. అంటే ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మనం చూస్తాం. సువార్త ప్రకటించి సాయంత్రానికి వచ్చేసే పరిస్థితి కాదు, సంఘం కట్టుబడే వరకు అక్కడ ఉండటం, అక్కడ ఉండి సంఘాన్ని కట్టడం. సో ప్లాంటేషన్ ఆఫ్ చర్చెస్ అంటాం. ఆయన ప్రీచింగ్ చేశాడు, తర్వాత చర్చెస్ని ప్లాన్ చేశాడు. సంఘాన్ని కట్టేసి ఆయన నా పని అయిపోయింది అనుకోలేదు, కానీ ఆ సంఘం మీద పెద్దలను నియమించాడు, నాయకులు నియమించాడు. ఆ నాయకులు నియమించిన తర్వాత సంఘం నడుస్తూ ఉంది, అయినా సరే వదిలేదు. మధ్యలో పత్రికలు రాశాడు, అట్లాగే తన బృందంలో ఉన్న వారిని పంపించాడు, లేదా కుదిరితే తానే వెళ్ళి బలపరచడానికి ట్రై చేశాడు. ఈ 4 స్టెప్స్లో పౌలు పరిచర్య జరిగింది. ఈవెన్ మిషనరీ పరిచర్యకి మనం సహకారులుగా ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో మిషనరీ అని పేరైతే పెట్టుకుంటున్నారు కానీ స్టేషనరీస్గానే ఉన్నారు. అంటే ఏదైనా నార్త్ ఇండియాలో ఒక ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించటం, దానికి ఒక బిల్డింగ్ కట్టుకోవటం, ఆ బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ ఆ చిన్న గుంపు ఆ 10 20 కుటుంబాలతోటి జీవితకాలం అయిపోతా ఉంది. ఈరోజు కూడా మన ప్రాంతాల్లో పరిచర్య కూడా అలాగే చూస్తున్నాం. వారు ఒక సంఘాన్ని స్థాపించుకోవటం ఇంకా చాలు వాళ్ళ జీవితానికి అన్నట్టుగా ఆ సంఘ పరిచయలోనే ఆగిపోతూ ఉంటారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు భక్తుడు ఆయన ఒక్క సంఘం అనుకోలేదు. దేవుని యొక్క ఉద్దేశం అందరూ రక్షణ పొందాలి, ఎవరు నశించుకోకూడదు, అందరూ రక్షణ పొందాలి ఎవరు నశించుకోకూడదు అన్న భారం మనకుంటే మనం చేస్తున్న ఈ చిన్న పరిచర్యలు సరిపెట్టుకోలేము. ఎస్ఎఫ్జేలో 311 సహవాసాలు కట్టబడ్డాయి. ఈరోజు ఖమ్మం ఆర్టీసీ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. 311 సహవాసాలను కట్టి చాలు అనుకోవటం నిజంగా పెద్ద మోసం. ఖచ్చితంగా నూతన సహవాసాలను కట్టాలి. నూతన సహవాసాలను కట్టుకుంటూ పోతూ కట్టబడ్డ సంఘాన్ని మనం బలపరుచుకోకుండా ఉండడం కూడా మోసమే. తప్పకుండా నాయకులు నియమించాలి. నాయకులు నియమించి సరిపోతుంది అనుకోవడం పొరపాటు. ఆ నాయకులను మనం తర్పీదించి బలపరచాలి. ఆ తర్పీదించి బలపరిచి అక్కడ తాగిపోవడానికి వీల్లేదు. మళ్ళా వెళ్ళి పరిచయం ఎలా జరుగుతుందో, ఎలా చేయగలుగుతున్నారో చూడగలగాలి. పౌలు కృపలో పౌలు ఏదైతే 4 రకాలుగా ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడో, ఆ 4 రకాలుగా పరిచర్య చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సువార్త ప్రకటన అన్నది ఓపెన్ గాస్పల్ కాదు, కానీ వెళ్ళటం, సర్వే చేయటం, సర్వే చేసిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో పెట్టడం, ఆ గృహాలు దర్శించటం, క్యాలెండర్ పరిచయం చేయటం, వాళ్ళని ఈ ఆరాధనలోకి తీసుకొచ్చి వార్షికోత్సవం తీసుకొచ్చి చూపించటం. లాస్ట్ వీక్ అందరూ ప్రార్థన చేశారు. లాస్ట్ 2 వీక్స్ కూడా తెలంగాణ ప్రేయర్ విజిట్స్ కొరకు ప్రార్థన చేశారు. మిగిలిపోయిన 8 తెలంగాణ జిల్లాలు, అక్కడ 8 జిల్లాల్లో ప్రార్థనా బృందాలు లేవు కాబట్టి దాని కొరకు అందరం ప్రార్థన చేశాం. ప్రభు కృపలో 8 జిల్లాల్లో 2 జిల్లాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఆ జిల్లా కొరకు ప్రార్థన చేసే సంఘాలు ప్రారంభమవుతున్నాయి. ఆ జిల్లాలో పనిచేసే బృందాలు ప్రారంభమవుతా ఉన్నాయి. నాగర్ కర్నూలు వాళ్ళు నవంబర్ 4వ తేదీకి సిద్ధపడ్డారు. అట్లాగే ములుగు జిల్లా వాళ్ళు సెప్టెంబర్ 4వ తేదీకి సిద్ధపడ్డారు. వచ్చే నెలలో ఒక తెలంగాణ కొత్త జిల్లా స్టార్ట్ అవుతుంది. నవంబర్లో మరొక స్టార్ట్ అవుతా ఉంది. స్టార్ట్ అయిన తర్వాత ఆరాధన స్టార్ట్ అవడంతో మన పని అయిపోలేదు. కోఆర్డినేటర్లను మనం అపాయింట్ చేస్తాం, డివిజనల్ ఇన్ఛార్జ్ కింద పెడతాం. ఆ డివిజనల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్లని ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలి అని వాళ్ళని ప్రోత్సహిస్తాం. మళ్ళా ఆ సంవత్సరంలోపు అయితే ఆత్మీయ కలయిక, సంవత్సరం అయిపోతే వార్షికోత్సవం, వాళ్ళ మధ్యకు వెళ్ళి ఎలా ఉన్నారో ఏంటో చూడడం, వాళ్ళకి శిక్షణ తరగతులు పెట్టడం చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి పౌలు పరిచర్లో ఈ 4 చూస్తాం: టీచింగ్ ద గాస్పల్, ప్లాంటేషన్ ఆఫ్ ఎ చర్చ్, అపాయింటింగ్ ద ఎల్డర్స్, రీవిజిటింగ్ ద చర్చెస్. ఆయన సువార్త ప్రకటించటం, సంఘాలను స్థాపించటం, సంఘాల మీద నాయకులను అపాయింట్ చేయటం, మరలా ఆ నాయకత్వం ఎలా ఉందో, ఆ సంఘాలు ఎలా ఉన్నాయో చూడడానికి మళ్ళా వాటిని దర్శించటం మనం చూస్తాం. అందులో భాగంగా ఇక్కడ తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మీ వద్దకు రావాలని చెప్పి చాలా ప్రార్థన చేశాను, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకంగా మీ వద్దకు తీసుకొని వచ్చును గాక. మేము మీ వద్దకు రావాలి అన్నది ఆయన ప్రార్థన. 12 13 వచనాల్లో మీరు అప్పుడు అభివృద్ధి పొందుతున్నట్టుగానే ఇంకా ప్రేమలో అభివృద్ధి పొందాలి అన్నది ఆయన ప్రార్థన. మీ అభివృద్ధిని మేము చూడాలి, మీ అభివృద్ధిని మేము చూడాలి అన్నది ఆయన ప్రార్థన. అట్లాగే తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఆయన ప్రార్థన సంఘం కొరకు ప్రార్థన, అంటే సంపూర్ణంగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలి అంటే అర్థం ఏంటో రాస్తా ఉన్నాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆ రాకడ సమయంలో మీ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి, మీ జీవం పరిశుద్ధంగా ఉండాలి, మీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. పరిశుద్ధత మాత్రమే కాదు, సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ స్థాయిలో మీరు అభివృద్ధి పొందాలి అని ఆయన ప్రార్థన చేయడం మనం చూడగలుగుతా ఉన్నాం. 2వ తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనుందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు ఆయన ప్రార్థన, దేని కొరకు ఆయన ప్రార్థన అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని సంపూర్ణం చేయగలిగినట్లుగా, మీరు ఏదైతే తలపెట్టారో అది పూర్తి చేయగలిగినట్లుగా మేము మీ కొరకు ప్రార్థనా సహకారం అందిస్తున్నాము అని వాళ్ళు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రభునమ్మ పిల్లరా, మనం పౌలు ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్య చేశాడు. ఆయన పరిచర్యలో ప్రార్థన యొక్క కీలక పాత్ర చూస్తున్నాం. తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. గత వారం మన ధ్యానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. మీరు ప్రతి సత్కార్యములో స్థిరపడాలి, ప్రతి సద్వాక్యములో మీరు స్థిరపడాలి అని ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. కావున జడతగక ప్రార్థన చేయమని కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన విషయంలో ఎడతెగకుండా ప్రార్థించే వారిగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆయన సంఘం కొరకు ప్రార్థించాడు, మనల్ని కూడా పరిచర్య కొరకు సంఘం కొరకు ప్రార్థించమంటున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రారంభ దినాల నుంచి కూడా దీన్ని ఫాలో అవుతా ఉన్నాం. ఒక్క బైబిల్ స్టడీ వల్ల సమయం సరిపోక దాన్ని మిస్ అయ్యామనిపించింది. సో గంటన్నర ఆరాధన సమయంలో తప్పకుండా ఆ వాక్యానికి 45 నిమిషాలు కేటాయిస్తే ప్రారంభ ప్రార్థనలు, ఆరాధనకి, చివరి విజ్ఞాపన ప్రార్థనలోకి గంటన్నర సమయం ఉండాలి. సో 45+45 ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎస్ఎఫ్జే పరిచర్య ఇంతగా విస్తరిస్తుంది, స్థిరపడుతూ ఉంది, ఐక్యతలో ఉన్నాం అన్న మాటల దగ్గర నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే ఇది ప్రార్థనా పరిచర్య. నూతనంగా చాలా సహవాసాలు కట్టబడ్డాయి, నూతనంగా చాలా మంది నాయకులు వచ్చారు. సో పాటల్లో ఆనందించడం కొంతమందికి ఆశగా ఉండొచ్చు కాక, వాక్యంలో ఆనందించడం కొంతమందికి ఆసక్తిగా ఉండొచ్చు కాక, ప్రార్థన అనగానే బోరు కొట్టడం కూడా కొంతమందికి బోర్ అనిపించవచ్చు కాక. అందుకే వాక్యం అయిపోగానే సుమారు 100 మంది వెంటనే లిఫ్ట్ అవుతారు, మాకు కేవలం వాక్యమే కావాలని. తప్పకుండా మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను పౌలు ఈ సంఘానికి రాస్తున్న పత్రికల ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. అట్లాగే మనం ప్రార్థన చేయాలి, అంతమాత్రమే కాదు మనం ప్రార్థన సహకారాన్ని కూడా కోరుకోవాలి అని నేర్చుకోవాలి. పౌలు భక్తుడు ఈ 2 థెస్సలొనికీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రార్థన సంఘం కొరకు చేయడం మాత్రమే కాకుండా 2వ వచనంలో అంటాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పింపబడినందుతో మా కొరకు ప్రార్థించుడి. సంఘం కొరకు ఆయన గొప్ప ఆశతో ప్రార్థన చేయడం చూస్తున్నాం. సంఘాన్ని ఆయన మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థన సహకారాన్ని కోరడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థించాలి, ప్రార్థన సహకారం మనం కోరాలి. పౌలు భక్తుడు మిగతా సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. 30వ వచనంలో, సహోదరులరా, నేను యూదయలనున్న అవిధేయుల చేతిలో నుంచి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవరనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొంచున్నాను. ఆయన, నేను తప్పింపబడాలి, నేను పరిచర్యను ముగించాలి, కాబట్టి మీరు నాతో పాటు ప్రార్థనలో పోరాడండి అని రోమ సంఘాన్ని యెరూషలేములో ఆయన చేయాల్సిన పరిచర్య కొరకు ప్రార్థనా సహకారాన్ని కోరుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అందులో సర్వాంగ కవచం గురించి రాయబడ్డ విషయాలు, మనం పోరాడాలి, మనం పోరాడినది మనుషులతో కాదు, మనం మనుషులతో కాదు అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము అని రాస్తూ ఆ పోరాటం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు సర్వాంగ కవచం. అందులో వాక్యమను, ఆత్మ ఖడ్గము, విశ్వాసమను డాలు, రక్షణ అను శిరస్త్రాణము, నీతి అని మైమరుపు, ఇవన్నీ మాట్లాడుతూ ఇవన్నీ ధరించుకొని పోరాడాలి. ఎక్కడ పోరాడాలి, ఎక్కడ పోరాడాలి, ఎక్కడ పోరాడాలంటే ఇవన్నీ బయట జీవితంలో లైఫ్ స్టైల్లో అనుదినము వాటిని ధరించుకొని ఉండాలి. కానీ ఆయన ఇవిడన్నిటిని ధరించుకొని మీరేం చేయాలో మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. కాబట్టి ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే ప్రార్థనాత్మను కలిగి ఉండటం, ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉండటం. చాలా మంది ప్రార్థనలు అంటే ప్రార్థన చేసే వైఖరి ఇలా ఉంటుందేమో, ప్రతి విషయంలో ప్రార్థిస్తారేమో, కానీ ప్రార్థన చేసే అంశాలు మాత్రం ఎలాగుండవు. సువార్త కొరకు, పరిచర్య కొరకు, సంఘాలు కట్టబడడం కొరకు, సంఘ నాయకుల కొరకు, సేవకులు విరోధుల చేతుల నుంచి తప్పించబడడం కొరకు, శ్రమలో ఉన్న సేవకులు ఆదరణ కొరకు, శ్రమలో ఉన్న విశ్వాసుల ఆదరణ కొరకు, అట్లాంటి అంశాలు మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే నిజంగా ప్రభు మనం బలపరిచి గొప్ప పరిచర్య కొరకు వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎపిసి సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట, మెలకువగా ఉండండి, పట్టుదలతో ఉండండి, ప్రతి సమయమందు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి అని కూడా అంటాడు ఆయన. 19వ వచనం, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకై నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మీ కొరకు ప్రార్థించండి, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి అని ఆయన సర్వాంగ కవచమని అందరి కోసం మాట్లాడుతూ ఆ చివరి ముడి అన్నిటికీ కీలకమైంది ప్రార్థన అని మాట్లాడుతూ మనం చదువుతా ఉన్నాం. కాబట్టి పౌలు భక్తుడు ఆయన సంఘాల కొరకు ప్రార్థించాడు, రెండు సంఘాల నుంచి ప్రార్థన సహకారాన్ని కోరుకున్నాడు. ఆయన ప్రార్థిస్తూ పరిచయం చేశాడు, ఆయన కొరకు ప్రార్థించమని అనేకులు కోరాడు, ఆయన కొరకు అనేకులు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం చాలా చక్కటి మాదిరి చూస్తా ఉన్నాం. కీలకమైన ప్రశ్న, మనం నిజముగా పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నామా? అదొకటి మన ముందున్న ప్రశ్న. రెండు, మన వెనకాల ప్రార్థనా సహకారులు ఉన్నారా? అదిగా నేను బలంగా నమ్ముతాను, కొత్త నిబంధన గ్రంథంలో వన్ మ్యాన్ షో ఉండదు, వన్ మ్యాన్ షో నేను ఒప్పుకోలేదు కూడా. ఒంటరిగా నేను ఏదో చేద్దాం అనుకోవడం చాలా సార్లు చతికిలు పడతాం. యాజ్ ఏ టీమ్, యాజ్ ఏ చర్చ్, యాజ్ ఏ కాంగ్రిగేషన్, మనం బృందముగా, మనం సంఘముగా, మనం సమాజముగా కలిసి ప్రభు పరిచయం చేయాలి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడి ఉందిరో అక్కడ నేను ఉంటాను అన్నారు, అక్కడ నేను ఉంటాను అన్నారు. చాలా మంది ఇంకొకరితో కలవడం చేత కాదు, ఇంకొకరితో కలిసి ప్రయాణం చేయడం చేత కాదు, ఒంటరిగా ఆసక్తి కలిగి నేను చేయగలుగుతాను అనుకుంటారు. నిజంగా ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రసంగి 7వ అధ్యాయంలో మాట రాయబడ్డాయి, ఒంటరిగా కాదు ఇద్దరు ముగ్గురు. ఎందుకు ఇద్దరు అంటే ఆయన ఐక్యతను కోరుకుంటున్నాడు, కలిసి వెళ్ళడం కోరుకుంటున్నాడు. ప్రార్థనలో కూడా ఒంటరి ప్రార్థన కాదు, సంఘ ప్రార్థనలు కలిసి ప్రార్థన చేయడం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. సరే, మనం చదివిన మూడవ వాక్యంలో ఇదికి ఆయన ప్రార్థిస్తున్నాడు, ఆయన ప్రార్థనా సహకారం కోరుకుంటున్నాడు. దాని రెండు పత్రికల్లోనూ, మిగతా పౌలు పత్రికల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే దేని కొరకు ప్రార్థిస్తున్నాడు, దేని కొరకు ప్రార్థనా సహకారం కోరుకుంటున్నాడు పౌలు? ప్రార్థనలో ఉన్న అంశాలు మనకు అర్థమైతే చాలాసార్లు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోనే ఈ పదాలు వాడుతూ ఉన్నాం. ఎడతెగకుండా ప్రార్థన చేయండి, దేని కొరకు, దేని కొరకు, అది కీలకమైన అంశం. దేని కొరకు అన్న మాటల మీద మనం మనసు పెడదాం. మొదటి మాట దశలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి, పుట్టినోట్లో పరిగెత్తి వాక్యం పరిగెత్తాలి, మహిమ పరచబడు నిమిత్తము వాక్యం అంగీకరించబడాలి. వాక్యం వెదజల్లబడాలి, వాక్యం మనుషుల చేత అంగీకరించబడాలి, వాక్యం దేవుని వాక్యముగా, దేవుని మాటగా. వాక్యాన్ని విని విన్నవారు వాళ్ళ జీవితాలను మార్చుకోవాలి. వాక్యం కొరకు ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం, వాక్యం కొరకు ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం కొరకు ప్రార్థన అంటే ఏమని ప్రార్థన చేయాలంటే వాక్యం వ్యాపించాలి, వాక్యం అంగీకరించబడాలి. దాన్ని మిగతా పత్రికలు ఏమంటారంటే ద్వారాలు తెరవబడటం అంటాడు, ద్వారాలు తెరవబడటం అంటాడు. పరిచర్య కొరకు, వాక్యం కొరకు ద్వారాలు తెరవబడాలి అన్నది మన ప్రార్థన అయి ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, కింద పుట్టినోట్లో గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది. కార్యానుకూలమైన సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, గొప్ప ద్వారం తెరబడి ఉన్నది అని అంటున్నాడు. తర్వాత మాట, ఎదిరించు వారు అనేకులు ఉన్నారు. ద్వారం తెరవబడింది కానీ అలాగే ఆటంకాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎదిరించే వాళ్ళు అనేకులు ఉన్నారు. పైన 7-8 వచ్చిన దానిలో మాట్లాడుతూ, ఆ ప్రభువు సెలవు అయితే మీ వద్ద కొంతకాలం ఉండా నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు, నేను వెళ్ళాలి. మీ వద్దకు వచ్చి ఉండటం నాకు సంతోషమే కాని నేను వెళ్ళాలి. ఆ కింద మాట్లాడాడు, పెంతెకొస్త వరకు నేను ఎఫెసులో నిలిచి ఉండాలి. ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే, నాకు మిగతా ప్రాంతాలు సువార్త అందని ప్రాంతాలకు సువార్త వ్యాపించాలి, ఆయన అంగీకరించిన ప్రజల మధ్యకి సువార్త వెళ్ళాలి. అది ఆయన ఆశగా మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, పుట్టినోట్లో ద్వారము తెరవబడి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున. కాబట్టి సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చాను, అక్కడ ద్వారం తెరవబడి ఉంది, అక్కడ ద్వారం తెరవబడి ఉంది అన్నమాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కొలసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవాలి. కొలసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవాలి. 2, 3, 2, 4 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండి, మరియు నేను బంధకములో ఉంచబడకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం బోధించడానికి అనుకూలమైన సమయం దేవుడు నాకు దయచేయవలనని. పుట్నోట్లో వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని మా కొరకు ప్రార్థించుడి. మేము ద్వారం తెరవబడాలి, మాకు ఆపర్చునిటీ రావాలి, మాకు ఆపర్చునిటీ రావాలి. నిజంగా అదే ఆశతో మనం ప్రార్థన చేస్తున్నాం, పరిచర్ చేస్తున్నాం. కొంతమంది అయితే రేపు ఈరోజు ఆర్టీసీ సహవాసం కట్టుబడిపోతా ఉంది, మనం వింటాం ఆర్టీసీ సహవాసం కట్టబడడానికి వాళ్ళు ఎన్ని పురాకులు పడ్డారు, ఎన్ని సార్లు తిరిగారు, ఎంత మందిని కలిశారు, తర్వాత సహవాసం అంతా ఎన్ని నెలలుగా ప్రార్థన చేస్తా ఉన్నారు మనం వింటాం. నాకు తెలిసి ఇది ఆంధ్ర తెలంగాణలో మొదటి ఆర్టీసీ సహవాసం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సహవాసం ప్రారంభించబడింది. నేను అది గొప్ప కార్యం. మేము నా మటుకు నేను రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళి, రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు 3 సార్లు నేను వెళ్ళగలిగా. అక్కడ ఉన్న ప్రియులు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్నిసార్లు కలిశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సహవాసం ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యాంగ్రూలో సహవాసం స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మధ్య పరిచర్య ప్రారంభించబడింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకు 8 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము. మనం ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి కలిసి ఏంటి కార్యం జరగలేదు అని మనం అనుకుంటాం. అంత సులువుగా దేవుడిని కార్యం జరగదు, అంత సులువుగా తేలిగ్గా ఈజీగా మా కార్యాలు అయిపోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిలే పడతారు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది మనం పోరాటం. దుష్టుడు బలంగా బంధించి ఉండగా, చీకటి బలంగా కమ్ముకొని ఉండగా, ఆ చీకటి స్థలాల్లో మనం ఒక దీపాన్ని పెట్టడం, ఆ చీకటిలో ఉన్న ప్రజలను మనం విడిపించి వారిని అనుదిన భక్తులకు తీసుకురావడం, ఆ చీకటి ప్రాంతం కొరకు రోజు ప్రార్థించి ఒక బృందాన్ని నిలబెట్టడం నిజంగా గొప్ప ఆత్మీయ పోరాటం. అది గొప్ప ఆత్మీయ పోరాటం. కాబట్టి పౌలు భక్తుడు ఆయన ఎట్లాగా పరిచయం చేసేసాడంటే, ఒక రాత్రిలో చేసేసాడా? తిరగకుండా ఇంట్లోకి వచ్చి ఉంటే అయిపోయిందా? అంటే మరి తిరగకుండా ఆయన ఒక్కడే కాదు, ఈ రోమపత్రిక 16వ అధ్యాయం చదివితే ఎంత మంది టీం ఆయనతో పాటు పనిచేస్తున్నారు. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుడిచ్చిన దర్శనం, అందులో మేము ఇన్వాల్వ్ అవటం మాకు ఆశీర్వాదకరం అని ఎరిగి రోమపత్రిక 16వ అధ్యాయం అంతా కూడా ఆయన బృందం, ఆయన బృందం. అందులో అకుల్లా ప్రిస్కిల్లాను మనం చూస్తాం, అందులో ఆ స్త్రీలను మనం చూస్తాం, ఆ పౌలు టీమ్ లో ఎపఫ్రొదితును మనం చూస్తాం, ఆ త్రోఫీమును మనం చూస్తాం, తీతును టైటస్ ను మనం చూస్తాం, తిమోతిని మనం చూస్తాం. ఎంతమంది బృందం పనిచేస్తా ఉందో మనం చూస్తాం. కావున పిల్లరా, పౌలు యొక్క ప్రార్థన దేనికోసం అంటే, మనం కూడా ప్రార్థన చేస్తాం. నా కీలకమైన ప్రశ్న ఇదే, మనం దేవుని వాక్యానుసారమైన ప్రార్థన అయితే మనం సువార్త ప్రకటించబడాలి, నూతన ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడాలి, ఆ సంఘాలు కట్టబడాలి, వారు ఆ జిల్లాల కొరకు ప్రార్థన చేయాలి, చిన్నారులు రక్షణలోకి రావాలి, యవనస్తులు రక్షణలోకి రావాలి, ఉద్యోగస్తులు రక్షణలోకి రావాలి, విరోధులు రక్షణలోకి రావాలి అని మనం ఆ ప్రార్థనలో నిజంగా ప్రభు ఫలితనిస్తాడు, నిజంగా ప్రభు వాటికి సమాధానం ఇస్తాడు. సో మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నామో పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నారు. తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, మొదటి తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ఆ హేతువు చేతను మీరు దేనిని గూర్చిన దేవుని గూర్చిన వర్తమాన వాక్యం ఆ వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదురు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాసుతో చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగ చేయుచున్నది. మనం చూడగలుగుతున్నమాట, ఆ వాక్యం మీలో పనిచేయడం ప్రారంభించింది, ఆ వాక్యాన్ని మీరు అంగీకరించగలిగారు, ఆ వాక్యం మీలో పనిచేయడం ప్రారంభించింది. నిజముగా మనం వాక్యం కొరకు వాక్యం వ్యాప్తి చెందాలి, వాక్యం మహిమపరచబడాలి, వాక్యం ప్రకటించబడాలి, వాక్యానికి ద్వారాలు తెరవబడాలి అని మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికి మొదటి పత్రిక 7:8 చదివితే, కాబట్టి మాసిడోనియాలోను అఖియాలోను విశ్వాసులందరికీ నీ మాదిరి అయితే, ఎందుకనగా ఎందులో మీరు మాదిరి అంటే మీ వద్ద నుండి ప్రభు వాక్యం మాసిడోనియాలోను అఖియలోను మ్రోగాను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయన గనక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యం లేదు. వాక్యం మీ వద్దకు వచ్చింది, మీ దగ్గర నుంచి అఖయకి వెళ్ళింది, మీ దగ్గర నుంచి మాసిడోనియాకి వెళ్ళింది, అక్కడ వాక్యం మారుమోగిపోయింది, అక్కడ వాళ్ళ వాక్యం అంగీకరించారు.
సర్వైస్ రావట్లేదు సార్.
అయినము ప్రభు అనేసరికి కేవలం సువార్త కాదు, అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నమాట. సువార్త ఎందుకు ఫలించట్లేదు అంటే, సువార్త కన్సిస్టెంట్ గా బోధించే సంఘాలు, సంఘాలు లేవు. సువార్తను వాళ్ళు అంగీకరించడానికి సువార్తతో పాటు సత్కార్యాలు, మనం ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా, వాళ్ళతో స్నేహం చేయకుండా, వాళ్ళకి సహాయం చేయకుండా, వాళ్ళతో టచ్ లో లేకుండా, వాళ్ళతో పరిచయం కాకుండా ఏదో వెళ్ళి వాక్యం చెప్పి నా పని అయిపోయింది అనుకుంటే మనం సాటిస్ఫై అయ్యాం కానీ వాళ్ళు ఏ రక్షణ కార్యాన్ని మనం చూడలేము, మనలో ఏ రక్షణ కార్యాన్ని చూడలేము. అందువరకు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష సువార్త విన్న ఆ మొదటి రోజే చేసామంటే లేదు. సువార్త మాధుర్యం మనకు అర్థమైంది, అర్థమైంది వినడానికి బుద్ధి పుట్టింది. అలా వింటూ 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 ఒకనొక సమయానికి మనం కన్విక్ట్ అయ్యాం, మనం ఒప్పుకోల్లోకి వచ్చాం. నేను పాపిని, నాకు రక్షకుడు కావాలి, నా బ్రతుకు మారాలి, నేను నరకానికి వెళ్ళకూడదు, నేను ఇష్టమైన బిడ్డగా దేవుడికి జీవించాలి అని గ్రహింపులోకి వచ్చాం. దానికి కొంత టైం పట్టింది. కొంతమంది జీవితంలో 3 నెలలు 6 నెలలు సంవత్సరాలు పడుతుంది. కానీ మనం మాట్లాడుతున్న సువార్త ఎట్లాంటి సువార్త అంటే నిజముగా వాళ్ళకి టైం అవ్వట్లా. దాని ఒక ఆయన ఇలాగ అన్నాడు, క్రైస్తవుల సువార్త కబడ్డీ గోస్పల్. కబడ్డీ గోస్పల్ అంటే కబడ్డీ 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 అని చెప్పి టచ్ చేయడం. టచ్ చేయగానే స్పృహ కలుగుతుంది, పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. ఈరోజు వెనక్కి వచ్చేయాలి, మనం పట్టుకోకూడదు. మనం టచ్ చేయాలి, మనం తిరిగి వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వకూడదు. కానీ వాక్యం అలాంటిది కాదు, మన వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో తినాలి, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఒకవేళ రియాక్ట్ కాకపోతే మనం మరలా వెళ్ళాలి, అర్థం చేయాలి, ఫోన్లు మాట్లాడాలి. ఎస్ఎఫ్జేలో సంఘాలు కట్టుబడుతూ ఉన్నాయి అని కొంతమంది చక్కటి సాక్ష్యాలు చెప్పగలిగితే చాలామంది ఒంటరి సహవాసాన్ని కట్టుకొని రెండో సహవాసాన్ని కట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న సహవాసాలు ఉన్నాయి. ఒక రకంగా నాయకులుగా మా లోపం ఉంది. మేము ఎస్ఎఫ్జే కోఆర్డినేట్స్ మీటింగ్స్ని ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్. ఒక సహవాసం ఎట్లాగా ఎదుగుతూ ఉంది అన్న విషయాలు డీటెయిల్గా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకు రెండో సహవాసాన్ని కట్టలేకపోతున్నాం అంటే మనం కట్టాలి అనేమి భీష్మించుకొని కూర్చోలేదు. ఆ సహవాసం కట్టబడటం లేదు అన్న వేదన మనకేమీ లేదు. పైగా బిబ్లికల్ ప్రిన్సిపల్ లూకా సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అక్కడ గృహాలకు వెళ్ళమంటాడు, గృహదర్శన. ఆ గృహాల్లో సమాధాన పాత్రను కనుగొనమంటాడు. ఆ సమాధాన పాత్రుడు ఇంటి వద్ద ఉండమంటాడు, బస చేయమంటాడు, తినమంటాడు, అక్కడి నుంచి వెళ్ళొద్దు అంటాడు, వాళ్ళని వదిలిపెట్టద్దు అంటాడు. నేను చెప్పగలను, ఒకరు ఇద్దరు ఆసక్తి పడరు. ఆ ఒకరు ఇద్దరిని పట్టు వదలకుండా కొన్నిసార్లు వాళ్ళు విసుక్కొని ఏంటి ఇంత ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకున్నా సరే మనం ప్రార్థన చేయడమే, సాతాన్ అలాంటి మనసు వాళ్ళకు కలగజేయకుండా. వార్షిక కోసాలు తీసుకొస్తారు, మిషన్ ట్రిప్ తీసుకొస్తారు, ఏం జరుగుతావు నా గ్రూప్ లో పోస్ట్ చేస్తారు, లేకపోతే కాన్ఫరెన్స్ లో ఫోన్ చేసి రాండు ప్రజలు పిలుస్తారు. ఆ ఒక్క వ్యక్తిని మన్నించే వరకు వెంటబడతా ఉంటారు. ఇక మన్నించబడ్డవాడు మౌనంగా ఉండలేడు, మన్నించబడ్డాడు మౌనంగా ఉండలేడు. దేవా, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ సమాధాన పాత్రుడు, ఆ మ్యాన్ ఆఫ్ పీస్ నేను చూడాలి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని చూపించగానే ఆ వ్యక్తి ఏమంటారు, మెట్లో ఉన్న బంగారంలాగే ఉంటాడు. బంగారం తెలీదు, అటు ఇటుగానే ఉంటాడు, అటు ఇటుగానే ఉంటాడు. మనం తూముతా ఉన్న కొద్ది అప్పుడు సువర్ణం బయటకు వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ దేవుని కొరకు, ఆ పరిచయ కొరకు భారంగా వాడబడడం, బలంగా వాడబడడం చూడగలుగుతాం. కావున పిల్లరా, ప్రార్థనాంశం ఏంటంటే సువార్ ప్రభు వాక్యం వ్యాపించాలి, ప్రభు వాక్యం మహిమపరచబడాలి అన్నది ప్రార్థనాంశం. పౌలు పరిచర్య చాలా సువార్తకు పరిమితం కాలేదు, సువార్త సంఘాలు కట్టడానికి కారణమైంది. సంఘాలు కట్టబడ్డ సంఘాలు ఎదుగడం మనం చూడగలుగుతాం. ఎదిగిన సంఘాలు నూతన సంఘాలు కట్టడం అలాంటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని మనం ఆది సంఘంలో చూడగలుగుతున్నాం. ప్రభు కృపలో మన మధ్య కూడా కార్యాలు 7 సంవత్సరాల్లో చూడగలుగుతా ఉన్నాం. అక్కడ పౌలు యొక్క ప్రార్థన అంశం వాక్యం. వాక్యం అంటే సువార్త మాత్రమే కాదు, బోధన కూడా. సువార్తే కాదు, బోధన కూడా. కొత్త వాళ్ళకు సువార్త, కానీ లోపలికి వచ్చిన వారికి బోధ. బోధ, గాస్పల్ అండ్ టీచింగ్, ప్రీచింగ్ అండ్ టీచింగ్ బోత్ ఆర్ సో ఇంపార్టెంట్. సువార్త ప్రకటన అవసరం, సువార్తను నమ్మిన వారికి బోధన, క్రమమైన బోధన, క్రమమైన బోధన అవసరం. రెండవ అంశం ఆయన ప్రార్థనలో తెస్సలోనిక 2:3 మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయది. ఒకటి సువార్త, సువార్తన లేదు ఇక్కడ, వాక్యము విస్తరించాలి, అదొక అంశం. రెండవ మాట వాక్యాన్ని అందిస్తున్న సేవకుల కొరకు, నాయకుల కొరకు, పరిచారకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, పరిచారకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలోంచి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి అని కోరుతా ఉన్నాడు. కాబట్టి పౌలు పరిచర్య తెసలోనిక సంఘం కట్టుబడింది అని మనం చక్కగా మాట్లాడొచ్చు కాక. తెసలోనిక సంఘం ఎట్లా కట్టుబడింది? అంత సులువుగా కట్టుబడిందా? నో, దశలోనిక సంఘం కట్టుబడ్డ ఆ మూలాలు మనం చూడాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదివితే, 17వ అధ్యాయము 1వ వచనం, వారు అంపిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కాబట్టి పౌలు అక్కడికి వెళ్ళాడు, పౌలకు అవకాశం ఇచ్చారు, ద్వారం తెరవబడింది. పౌలు వాక్య లేఖనాల నుంచి యేసే క్రీస్తని ఆయన బోధిస్తా ఉన్నాడు. 4వ వచనం, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలు శీలతో కలుసుకున్నారు. 5వ వచనం, అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. యాసోని ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదురుకు తీసుకుని వచ్చేటప్పుడు యత్నం చేసిరి. చాలా ప్రయాసపడి వెళ్తే ద్వారం తెరవబడింది. కొంతమంది వాక్యానికి రెస్పాండ్ అయ్యారు. వెంటనే సాతాను యొక్క పని విరోధులు పనిచేయడం మనం చూస్తున్నాం, విరోధులు బలంగా పనిచేయడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వ్యతిరేకతలు ఉంటాయి, తప్పకుండా వ్యతిరేకతలు ఉంటాయి. మనం ప్రార్థన చేయాల్సింది వాక్యం అంగీకరించబడాలి, అదొకటి. రెండు, వాక్యాన్ని అందిస్తున్న వారు వారి వారు వారి భద్రత కొరకు కూడా మనం ప్రార్థన చేయ బదులమై ఉన్నామని ఈ వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, అట్లాగే ఆయన ఆ సేవకుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా మనం పరిచర్ చేస్తున్న వారిని సూపర్ మ్యాన్లా చూడకూడదు. వారు మనబోటు వారే, వారు సాధారణమైన వారే. వాళ్ళ ఆశ కలిగి ముందుకు వచ్చారు, వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. చాలాసార్లు అనిపిస్తుంది ఇలాంటి మరణాలు, ఆకస్మిక మరణాలు లేదా డిసప్పాయింట్మెంట్, ఏదో ఒక అనారోగ్యం, నిరాశ, నేను ఇంత చేస్తున్నాను కదా దేవుడు మరి నాకు ఇవన్నీ సహాయం చేయాలి కదా అన్న చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది. మనం తప్పకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేయ బద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటుని, నేను బలహీనతతో ఉన్నాను అన్నాడు పౌలు భక్తుడు. నా శరీరంలో ముళ్ళు మీకు అభ్యంతరంగా ఉంది అంటాడు. నా శరీరంలో ముళ్ళుగా ఉన్నది మీకు అభ్యంతరంగా ఉంది అంటాడు. పండితులు పౌలు భక్తునికి కంటి జబ్బు వచ్చింది. కంటి జబ్బు వచ్చిన వ్యక్తి సువార్త ప్రకటిస్తా ఉంటే, లేకపోతే వాక్యాన్ని బోధిస్తా ఉంటే ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు? నీ దగ్గరే ఆరోగ్యం లేదు, మాకెట్లా నువ్వు మేలు చేస్తావా అని అనుమానిస్తారు. కానీ వాళ్ళు దేవదూతను చూసినట్టుగా చూశారని గలతీ పత్రికలు రాస్తారు. వాళ్ళు శరీర సంబంధమైన క్రైస్తవ్యుల నుంచి ఆత్మీయ విషయాలు చూడగలుగుతా ఉన్నారు. మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీకెందుకు ఇట్లా జరుగుతున్నాయి, మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీకెందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీ ఇంట్లో ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా మంది అభ్యంతర పడతారు. అంటే ఆ దేవుని పరిచర్య చేయడం అన్నది ఒక వార్ఫేర్, సాతానుతో పోరాడడం, సాతానుతో తలపడడం, సాతాను బలంగా ఆటంకపరుస్తాడన్న విషయాన్ని వారు ఎరగని వారుగా ఉన్నారు. మనం దాన్ని ఎరిగి వారి కొరకు, ఎవరి కొరకు పరిచర్య చేస్తున్న వాళ్ళు డీలా పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేయబోతులుపై ఉన్నాం. మన మన సహవాసాల్లో నాయకులు మనం ఆల్రెడీ విన్నట్టుగా మరణాలు, నష్టాలు, అనారోగ్యం ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు, నిన్న తెలంగాణ ప్రేయర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు డివిజనల్ ఇన్ఛార్జిగా ఉన్న పెద్దపల్లి సుధాకర్ అంటున్నాడు, వాళ్ళు పూర్తిగా ఆ కుటుంబం ప్రభులోకి వచ్చింది, పరిచయాలు వాడబడుతూ ఉన్నారు, వాళ్ళ టీవీలకి తాళాలు పడ్డాయి, ఆ టీవీ స్క్రీన్ మీద ఆ దేవుని వాక్యం ఎస్ఎఫ్జే పోస్టర్ అతికించేసుకున్నారు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుతూ ఇక లోకం ఏమి లేదు, లోకం నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. ఆ సుధాకర్కి కిడ్నీ స్టోన్స్ వచ్చి ఆపరేషన్ జరిగింది, ఆ ఏలియాకి హార్ట్లో స్టంట్స్ పడ్డాయి. ఆయన అంటున్నాడు, మీరు ఇంత బాగా పరిచర్య చేస్తున్నారు, ఎంత భక్తిగా ఉన్నారు, మీకెందుకు ఇవన్నీ కలుగుతున్నాయబ్బా అని అడుగుతున్నారు సార్ అంటాడు. శరీర సంబంధమైన క్రైస్తవులు మనం ఆత్మీయంగా, అందుకే చాలా సార్లు మీరేంటి చిక్కుపోయారు, మీరేంటి బలహీనంగా ఉన్నారని కానీ ఎక్కడో పుచ్చుకుంటా ఉంటారు. పౌలు భక్తులు అంటాడు, మా బాహ్య పురుషుడు పోషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు. ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నా సరే ఈ కట్టే, ఇది బలహీన పడక తప్పదు, రోగాలు తప్పదు, రాక తప్పదు, మరణం రాక తప్పదు, అదంతా విమోచన, విడుదల. కానీ ఆత్మీయంగా బలపడడం, ప్రభువుని కలుసుకొని సిద్ధపడడం అన్నది, లేకపోతే మరణం ఎందుకు దుఃఖంగా చూస్తారో వాక్యపు వెలుగులో చూడగలిగితే మనం ఆ మోసం నుంచి బయటకు రాగలుగుతాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అంటే ఎలా జరగాలి? యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలకి చచ్చిపోయాడు కదా, ఆయన చచ్చిపోవడానికి ఎగబడ్డాడు కదా, ఆయన నిన్న చావు ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాన త్వరగా చచ్చిపోయాడు కదా, స్టెఫను త్వరగా చచ్చిపోయాడు కదా, భక్తులందరూ త్వరగా చచ్చిపోయారు కదా, ఆ బైబిల్ చదువుతున్నాం కదా, యాకోబు చిరచ్ఛేదనం చేయబడ్డాడు కదా, ఆ బైబిల్ చదువుతున్నాం కదా. మరి ఎట్లా చేస్తున్నాం, చదువుతున్నాం ఆ బైబిల్, కానీ ఆ బైబిల్ వెలుగులో జీవించట్లా. మనకు సొంత బైబిల్ ఉంది, ఆ సొంత బైబిల్ ఏం చెప్తుందంటే నిండు 100 ఏళ్ళు వర్తిల్లు, 1000 సంవత్సరాలు వర్తిల్లు, ఏ జబ్బు వచ్చినా ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, ఏ జబ్బు రాదు, ఏ అపాయాన్ని దరి చేరదు. ఎక్కడుంది, ఎక్కడుంది క్రైస్తవం? ఎక్కడో పాత నిబంధనలు వెతుక్కుంటా ఉంటాం, 91వ కీర్తన లేకపోతే 23వ కీర్తన, అక్కడ ఏమైనా సంఘం ఉందా, వాళ్ళకేమైనా ప్రత్యక్షత ఉందా, యేసుక్రీస్తు ప్రభు బోధలు ఉన్నాయా అక్కడ? ఎవరో ఫీలింగ్స్తో ఎమోషన్స్తో రాసిన విషయాలు పట్టుకొని అవే తెచ్చి తోలు దేవుడు ఆడుకుంటా ఉన్నాం. ఎక్కడుంది సువార్తల్లో, సువార్తలు ఎక్కడుంది? జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు దాన్ని సంతోషించండి, ఆనందించండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, మీరు చెరసాల్లో వేయించబడతారు. ఇది కదా యేసయ్య బోధలు, ఇది కదా కొత్త నిబంధన బోధ. బైబిల్ అలాగే ఉంది, మీరు ఏదైనా సరే శరీర సంబంధమైన క్రైస్తవ్యం చూస్తున్నారంటే ఆ శరీర సంబంధమైన క్రైస్తవ్యానికి ఎక్కడో పాత నిబంధన వాక్యాన్ని ఆధారం చేసుకొని మా గిన్నె దీవించబడుతుంది, మా తొట్టె దీవించబడుతుంది, మేము మా పిల్లలు దీవించబడతారు అని చెప్పి ఆ పాత నిబంధన వాక్యాన్ని ఆధారం చేసుకోవడమే. కొత్త నిబంధనలు అలాంటివి ఏం కనబడవు. ఇలాగే పౌరభక్తులాగే పౌరభక్తులు ప్రార్థన చేస్తున్నట్టే. కావున ప్రభువును పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సింది, నా తప్పకుండా ఈ ఇమ్ముల వాక్యం, 2వ పత్రిక 3వ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, రెండవ వచనంలో వాక్యాన్ని అందిస్తా ఉన్న సేవకుల కొరకు, సేవకులు దుష్టుల మనుషుల చేతిలోంచి తప్పింపబడడం కొరకు ప్రార్థించమంటున్నాడు, మూడవ వచనంలో ఆదరణ కలిగించిన మాటలు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వం నుంచి కాపాడుతాడు, దుష్టుల నుంచి సాతాను నుంచి కాపాడుతాడు. విరోధి ఎంత బలంగా పనిచేస్తా ఉన్నా లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభువు మనకు జయాన్నిస్తాడు, జయాన్నిస్తాడు. నాలుగు వచనం ఆయన మాట్లాడుతున్నాడు, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము. ఈ సంఘం ఎంత మంచి సాక్ష్యం కలిగిన సంఘం అంటే, మనం చక్కగా వర్ధిల్లుతున్న సంఘం, చక్కగా పరిచర్య చేస్తున్న సంఘం. ఇక ముందు కూడా మీరు చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇక ముందు కూడా మీరు చేస్తారని పౌలు ఎంతో సంతోషిస్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం తెస్సలోనికి రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం, సహోదరులరా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం, ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. మీరు చాలా బాగున్నారు అని, మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది, మీ ప్రేమ విస్తరిస్తోంది, మీ సహనం బాగుంది అని ఎంతగానో సంఘాన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాడు. మొదటి తెస్సలోనికి పత్రిక మొదటి అధ్యాయాలు అయితే సువార్త మీ నుంచి అకేలో మోగింది, మాసిడోనియాలో మోగింది, మీ నుంచి వాక్యం అక్కడికి వెళ్ళింది, మీరు ఎంతగా ఫలిస్తున్నారని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనకు విజయాన్నిస్తాడు అని మనం చదువుతా ఉన్నాం. మూల వాక్యం తెస్తున్నది రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము. ఈ పోరాటంలో మీరు ఆగరు, మీరు దాన్ని కొనసాగిస్తారని మేము నమ్ముతున్నామని సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవ వచనం, దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయాలను ప్రేరేపించిన గాక. పౌలు భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే, క్రీస్తు ఎలాగైతే ఓర్పును చూపించాడో, క్రీస్తు ఎలాగైతే ప్రేమను చూపించాడో, మీరు అలాగే ఉండాలి అన్నదే పౌలు భక్తుని యొక్క ప్రార్థన అయింది. కాబట్టి వారి హృదయాలు అలాగే స్థిరముగా ఉండాలి, వాళ్ళ హృదయాలు అలాగే స్థిరముగా ఉండాలన్నది పౌలు యొక్క ప్రార్థనగా మనం చూస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం, మన పరిచయం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నా. చివరిగా హెబ్రి పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. హెబ్రి పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవాలి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. కాబట్టి ప్రతి మోసంలోంచి బయటకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తా ఉన్నాడు, ఆది సంఘాన్ని చూపిస్తా ఉన్నాడు. రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చెరసాలకు వేయబడ్డారు, అవన్నీ మాట్లాడుతూ పౌలు యొక్క ప్రభు యొక్క మాదిరి. రెండవ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడ్డ పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడ్డ ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువ మార్గంలోనే మనం సింహాసనానికి, పరలోక సింహాసనానికి చేరుకోగలం. భూమి మీద సింహాసనాలు, భూమి మీద కిరీటాల ద్వారా కాదు, సిలువ మార్గంలోనే, శ్రమల ద్వారానే, వ్యతిరేకతల ద్వారానే, నష్టపోవడం ద్వారానే, కష్టపడడం ద్వారానే, ఆరోగ్యం లేకపోతే కుటుంబంలో కోల్పోవడం, అవన్నీ ఆ సిలువ మార్గం ద్వారానే మహిమలో మనం ప్రవేశించగలుగుతాం. ఈ వాక్య తలంపులు మనందరి అవినికిలో ప్రభు ఫలింపు చేయను గాక. ఆమేన్.